ओम शांति।
ओम शांति।
हम सभी अपना सब कुछ त्याग करके बाबा पर बलिहार हो गए।
అందరూ తమదంతా త్యాగం చేసి బాబా పైన బలిహారమైపోయారు. మనుషులు ఎప్పుడైతే అంతా విడిచిపెడతారో తమదంతా, అంతర్ముఖిగా అయ్యి ఆత్మచింతన చెయ్యాలి. మనం ఆత్మలం అన్ని విడిచిపెట్టి వచ్చాం. కొందరి దగ్గర ఏమీ ఉండకపోవచ్చు, కానీ వారి దగ్గరున్న కొంత సంపత్తినే వాళ్ళది సర్వస్వమవుతుంది. అన్ని విడిచిపెట్టిన తర్వాత తనతో తాను మాట్లాడుకోవాలి, స్వయానికి స్వయమే ప్రేరణ ఇవ్వాలి, మేం మొత్తం పొందాలి, అన్ని ప్రాప్తించుకోవాలి అని. ఎప్పుడైతే బయటి నుండి వ్యక్తులు మన దగ్గరికి వస్తారో, సమర్పితం కాని వాళ్ళు వచ్చినప్పుడు, అప్పుడప్పుడు సెంటర్లో సమర్పితమైన వాళ్ళు కూడా వస్తారు, అప్పుడు మేము అందరినీ ఇదే దృష్టితో, స్నేహ దృష్టితో చూస్తాము. మనం ఎంతో పొందాం. మనందరి భాగ్యం ఈ ప్రపంచంలో సర్వశ్రేష్టమైనది. భగవంతుణ్ణి ఈ కళ్ళ ద్వారా చూస్తాం. సర్వశ్రేష్టమైన స్థానమిచ్చారు బాబా. ఆబు పర్వతం ఇలాంటి స్థానం ఈ సమయంలో మొత్తం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. కాశ్మీర్లో సౌందర్యం ఉండొచ్చు, వేరే ఏదైనా పర్వతం పైన చాలా మంచి వస్తువులు ఉండొచ్చు, విదేశాలలో కూడా చాలా అధికమైన సౌందర్యం ఉంది, కానీ ఎలాంటి వైబ్రేషన్స్ ఇక్కడ ఉన్నాయో, ఏ విధంగా ప్రకృతి యొక్క సహయోగం మనందరికీ ఉందో, అలా ఈ ప్రపంచం మొత్తంలో ఇంకెక్కడా లేదు. మనం మంచి మంచి గార్డెన్స్ ఎన్నో స్థానాలలో చూసే ఉంటాం, కానీ ఏ సుఖమైతే ఇక్కడ లభిస్తుందో, అది ఈ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు.
జీవన్ కో ఇతనా మహాన్ బనానా హై కి సభీ హమే దేఖకర్ ప్రేరణా లేం.
ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఇంత మహోన్నతంగా తయారు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అందరూ మనల్ని చూసి ప్రేరణ పొందాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, ఈ విషయాలు ఇంకెవరో నేర్పిస్తే జరగవు, అయ్యేవి కావు. నేను చెప్పినా సరే లేదా స్వయంగా భగవంతుడు చెప్పినా సరే, మనందరికీ తెలుసు బాబా ఇలాంటి విషయాలు మనకి ఎన్నోసార్లు చెప్తూనే ఉంటారు. కానీ ఈ విషయాలు ఎవరి జీవితంలో ధారణ జరుగుతాయి అంటే, ఎవరైతే స్వచింతన చేస్తారో, ఎవరైతే స్వయాన్ని అంతర్ముఖులుగా చేసుకుంటారో, తన ఆంతరికంగా వెళ్ళిపోతారో, అంతరంలోకి వెళ్ళిపోతారో, మరియు తన గురించి తాను ఆలోచిస్తూ ఉంటారో, నేను ఇక్కడికి ఎప్పుడైతే సమర్పితం అయ్యి వచ్చానో, ప్రతి వారానికి ఒకసారి మాకు కొన్ని ప్రేరణలు ఇచ్చేటువంటి వారు, ఎప్పుడైతే యజ్ఞ ప్రారంభం యొక్క అనుభవాలు వినేటువంటి వారిమో, బాబా ఎన్నోసార్లు, కొన్నిసార్లైతే రోజు రాయించేటువంటి వారు, తను రాసినటువంటి ప్రతిజ్ఞాపత్రం, సమర్పణ యొక్క పత్రం ఎన్నోసార్లు బాబా రాయించేవారు. మనం రాయాలి, మేమెందుకు అసలు బాబా దగ్గరికి వచ్చాము, చాలా మంచి మంచి అనుభూతులు జరిగేటువంటివి, ఎందుకు ఈ జీవితాన్ని సమర్పితం చేశాను, ఎందుకు ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ అడవిలోకి ఎందుకు వచ్చాం అంటే, అప్పుడు మొత్తం అడవిగా ఉండేది ఈ ప్రాంతం, అప్పుడు ఆంతరికంగా కొన్ని ప్రేరణలు కలిగేవి. మేం ఎలాంటి మహోన్నతమైన తపస్విగా కావాలి అంటే, ఇక్కడి నుండే మొత్తం ప్రపంచానికి లైట్ మైట్ అందాలి. శాస్త్రాలలో కూడా ఉన్నాయి విషయాలు, సాకారంలో కూడా బాబా ఇషారా ఇచ్చేటువంటి వారు. ఆబు పర్వతం నుండి మొత్తం ప్రపంచానికి లైట్ మైట్ అందుతుంది, సాక్షాత్కారాలు జరుగుతాయి పర్వతాలపైన, తపస్విలు తపస్య చేస్తే వారి శాంతి యొక్క ప్రభావం, శక్తుల ప్రభావం ప్రపంచమంతటా అందుతున్నాయి. మరి ఆ తపస్విలు మనమే. మనం ఆలోచించాలి, మనం ఏ రకంగా మన జీవితాన్ని మహోన్నతంగా చేసుకోవాలి. చాలా సుదూర ప్రయాణం మనది, ఒక్కరోజటి ప్రయాణం కాదిది. ప్యూరిటీ గురించి విశ్లేషణ ఇవ్వమన్నారు నన్ను. మన యాత్ర ఇది సుదూరమైనది.
తపస్యాకి యాత్ర విలంబి హై ఔర్ ఐసే తపస్యాకి మార్గ్ మే విఘ్న బాధాయే భీ బహుత్ హైన్.
తపస్యా యాత్ర కూడా సుదూరమే. ఇలా తపస్యా మార్గంలో విఘ్నాలు, అడ్డంకులు ఎన్నో వస్తాయి, ఆటంకాలు ఎన్నో వస్తాయి. మనుషులకి ఒక ఆటంకం ప్రపంచం నుండి వైపు నుండి వచ్చేటువంటిది, అది మనకు లేదు. ప్రపంచంలో ఉన్న వారికి వేరే ఆటంకాలుంటాయి, తన పరివారం వైపు నుండి, తన పరివారం యొక్క పాలన చేసేటువంటి విషయము, ధనం సంపాదించే విషయం, పరివారం యొక్క సభ్యుల యొక్క సంస్కారాలు అలాంటి రూపాలలో వస్తాయి. ఇవన్నీ మన దగ్గర లేవు. మనం సేవా మార్గంలో ఉన్నాం. మన పరివారం పెద్దది. పరివారం నుండి వచ్చేటువంటి ఆటంకాలు, విఘ్నాలు విలువైనవే అనిపిస్తాయి. కానీ అన్నిటికంటే పెద్ద ఆటంకం, మనుషులకు అది భారంగా అనిపిస్తుంది. కానీ అవేంటివి అంటే తన ఆంతరిక సంస్కారాల యొక్క విఘ్నాలు. ప్రపంచంలో ఇలా అంటూ వచ్చారు, పెద్ద సైన్యాన్నైనా ఓడించడం సహజమే, కానీ ఆంతరికంగా ఉన్న 5 వికారాలను జయించటం చాలా కఠినమైనటువంటి పని. బాబా అయితే మన కోసం ఈ కఠినమైన కార్యాన్ని సరళంగా అయితే చేసేశారు, కానీ దీనిని సరళంగా మనం స్వయం చేసుకోవాలి. బాబా అంటారు, ఈ మార్గంలో అడుగు పెట్టడము అంటే విఘ్నాలను ఆహ్వానించటం. మనం స్వయాన్ని మొట్టమొదట పరివారం వైపు నుండి వచ్చేటువంటి విఘ్నాల కోసం తయారు చేసుకోవాలి. మనం ఈ రకంగా ఎప్పుడూ ఆలోచించకూడదు. ఈశ్వరీయ పరివారంలో ఉన్నాం కాబట్టి పరివారం వైపు నుండి మాకు ఏ రకమైన విఘ్నం రాదని అనుకోకూడదు. తప్పకుండా వస్తాయి విఘ్నాలు. ఈ పరివారంలో కలిసి ఉన్నదెవరసలు? మనందరికీ తెలుసు, ఎవరైతే జన్మ జన్మల యొక్క సాథీలో వారు.
दूसरी चीज हम सब इस परिवार में वो इकट्ठे हुए हैं, कुछ हम में से सतयुग में राजाएं रहे, कुछ त्रेता में, अनेक द्वापर में और उससे भी ज्यादा कलयुग में.
ఇంకొకటి, మనమంతా ఈ పరివారంలో ఎవరం కలిసి ఉన్నాము అంటే, మనలో కొందరు సత్యయుగంలో రాజులుగా ఉన్నాం, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, ఇంకా అంతకంటే ఎక్కువగా కలియుగంలో. సత్యయుగంలో తక్కువ, అంతకంటే ఎక్కువ త్రేతాయుగంలో, అంతకంటే ఎక్కువ ద్వాపర యుగంలో, అంతకంటే ఎక్కువ కలియుగంలో. ఇది మనం తెలుసుకోవాలి. మేం రాజ్యోగం చేశాం, రాజ్యం లభిస్తూనే ఉంటుంది, రాజ్యభాగ్యం లభిస్తూనే ఉంటుంది. చిన్న పెద్ద ఎవరైనా సరే మనకి జన్మ జన్మల్లో పరస్పరంలో సంబంధం ఉంది. అక్కడక్కడ సీదా అయితే అక్కడక్కడ ఉల్టా సంబంధాలు, అక్కడక్కడ పాపకర్మల సంబంధాలు, అక్కడక్కడ పుణ్యకర్మల సంబంధాలు, అక్కడక్కడ సహయోగం అయితే అక్కడక్కడ విఘ్నాలవి. ఇప్పుడు ఇవన్నీ మనం పూర్తి చేసుకోవాలి. మనలో ఎంతో మంది కలియుగంలో కూడా రాజులుగా అయి ఉండొచ్చు. ఎక్కడో అక్కడ సంఘర్షణ జరిగి ఉంటుంది. సంఘర్షణలు కూడా అనేక రకాలు. మనసు యొక్క సంఘర్షణ, మాటల యొక్క సంఘర్షణ, సంస్కారాల యొక్క సంఘర్షణ, సహయోగం యొక్క సంఘర్షణ, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. మనం వీటన్నిటినీ స్వీకరిస్తూ కూడా వీటిని దాటాలి. వీటన్నిటినీ దాటేందుకు చాలా సరళమైనటువంటి విధానం బాబా తెలియజేశారు. ఈ సంవత్సరం మరీ చెప్పారు, మీ అందరికైతే గుర్తు ఉండే ఉంటుంది. 99లో తక్కువలో తక్కువ, 99వ సంవత్సరంలో తక్కువలో తక్కువ 108 పూసలైతే వేస్ట్, వ్యర్థం మరియు నెగటివ్ నుండి, నకారాత్మకత నుండి ముక్తులుగా అవ్వాల్సిందే. మనం ఒకవేళ వ్యర్థంతో నకారాత్మకతతో ముక్తులుగా అయిపోతే మనం ఇక ఈ జీవితంలో 95% యొక్క విఘ్నాలతో దూరంగా ఉండగలుగుతాం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చాలా బాగా ధారణ చేసుకోవాలి. అసలు విషయమేమీ ఉండదు, దాని గురించి వ్యర్థం నడుస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఉన్నా దాన్ని వెంటనే నెగటివ్ నుండి పాజిటివ్లోకి మార్చాలి. మన జీవితంలో 95% యొక్క విఘ్నాలు అన్నీ సమాప్తమవుతాయి. అసలు విషయం ఏమీ ఉండదు కానీ కథలు అల్లేస్తారు, సంకల్పాలు నడిపిస్తారు, స్థితి చెడిపోతుంది, సంబంధాలు చెడిపోతాయి. కాబట్టి చాలా మంచి ధారణ మనది తయారు చేసుకోవాలి. మురళీల నుండి ఏవైతే మంచి మంచి ప్రేరణను ఇచ్చేటువంటి పాయింట్స్ ఇప్పటి వరకు రాసుకున్నారో, నేను ఆ యొక్క పాయింట్స్ పైన ఫోకస్ ఇచ్చాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ను తీసుకొని ఫుల్ ఫోకస్ ఇస్తాను. మీరంతా కూడా ఈ సంవత్సరం యొక్క మురళీల నుండి మీకు ఏ పాయింట్ అయితే నచ్చుతుందో వాటిని నోట్ చేసుకొని ప్రతిరోజైనా సరే లేదా వారానికి ఒక పాయింట్ అయినా సరే అభ్యాసం చెయ్యండి. ఒక పాయింట్ చాలా బాగుంది, అది చాలా సింపుల్గానే ఉంది. అది మన దగ్గర ఎలాంటి కంట్రోలింగ్ పవర్ ఉండాలి అంటే, మనస్సుని స్టాప్ అన్నారు అంటే మనస్సు స్టాప్ అయిపోవాలి. ఇది కర్మాతీతిగా అయ్యేందుకు సహజ విధానం. ఇది ఒక ప్రాక్టీస్. ఒకరోజు చేసినా చాలా బాగా అనిపిస్తుంది, మంచి మంచి అనుభూతులు జరుగుతాయి. బాబా అన్నారు, కల్పంలో ఒక్కసారి మాత్రమే సర్వశక్తివంతుడు తోడిస్తానని ఆఫర్ ఇస్తున్నారు. మరి సహయోగం ఎందుకు తీసుకోవట్లేదు, తోడునెందుకు తీసుకోవట్లేదు? ఒక్కొక్కరోజు ప్రతిరోజు ఈ విషయాలను అభ్యాసం చెయ్యాలి. ఈ ప్రపంచంలో ప్రతిరోజు కూడా అతడి యొక్క అవసరం మనకి ఉంటుంది.
బాబాని కహా, జహా సర్వశక్తివాన్ కా సాథ్ హో, వహా మాయా ఆంఖ్ ఉఠా కర్ భీ నహీ దేఖ్ సక్తీ. ఏక్ ఏక్ దిన్ ఇస్కా అభ్యాస్ కరే.
బాబా అన్నారు, ఎక్కడైతే సర్వశక్తివంతుడి యొక్క తోడు ఉంటుందో అక్కడ మాయా కన్ను తెరిచి కూడా చూడదు. అభ్యాసం చెయ్యాలి. ఇలా ఎక్కడైతే సర్వశక్తివంతుడు తోడుంటారో అక్కడ మాయా కన్నెత్తి చూడదు. ఎప్పుడైతే జ్ఞాన రత్నాలతో ఆత్మ నిండుగా ఉంటుందో వ్యర్థము నెగటివ్ రెండింటిని సమాప్తం చేసేందుకు సహయోగం లభిస్తుంది.
ఘబరాకర్ అప్నే శస్త్ర నా ఛోడ్ దో. బహుత్ బహుత్ కామ్ కి బాత్ హై, హమ్ సబ్ యుద్ధ కే మైదాన్ మే హై ఔర్ హమే అప్నే పాస్ కమ్ సే కమ్ 8 శస్త్ర నోట్ కర్ లేనే చాహియే. 8 భుజా దిఖాతే హై దేవియో కో, ఉన్మే శస్త్ర దిఖాతే హై, తో కమ్ సే కమ్ 8 పవర్ఫుల్ శస్త్ర హమే అప్నే పాస్ నోట్ కర్ లేనే హై.
చాలా మంచి విషయం బాబా చెప్పినటువంటిది గుర్తొచ్చింది. మాయతో నడిచే ఈ యుద్ధంలో భయపడి మీ శస్త్రాలను విడిచిపెట్టకండి. ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. మనమంతా యుద్ధ మైదానంలో ఉన్నాం. మన వద్ద తక్కువలో తక్కువ 8 శస్త్రాలు తప్పకుండా ఉంచాలి. దేవులకు 8 భుజాలు చూపిస్తారు, అందులో 8 అస్త్రాలు ఇస్తారు. మన దగ్గర 8 శస్త్రాలు, కనీసం 8 శస్త్రాలు నోట్ చేసుకోవాలి. పవర్ఫుల్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి, మరియు వాటి ప్రయోగం ద్వారా మాయను నష్టపరచాలి. చాలా మంచి అనుభూతులు కలుగుతాయి అప్పుడు. ఈ రకంగా 1 లక్ష్యం మనం తయారు చేసుకోవాలి. నెగటివ్ నుండి, వ్యర్థం నుండి ముక్తులుగా అవుతూ ముందుకెళ్ళాలి. బాబా ఈసారి మనందరి కోసం ఈ సంవత్సరం యొక్క మురళీల నుండి సబ్జెక్ట్ వైజ్గా కొన్ని పాయింట్స్ తీయండి. అందులో ఒక విషయం ఇది చెప్పారు బాబా, ఎప్పుడైతే ప్రకృతి వినాశనం చేస్తుందో మన స్థితి ఎలా ఉండాలి, ఏ పాయింట్స్ అయితే బాబా చెప్పారో వాటిని నోట్ చేసుకోవాలి. మనం మర్చిపోతూ ఉంటాం మామూలుగా నోట్ చేసుకోకపోతే. ఇంకొక విషయం బాబా చెప్పారు, బాబా పిల్లల యొక్క స్వరూపాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు. హోలీ రోజున ఓం శాంతి భవన్లో ఏదైతే మురళి జరిగిందో ఆ మురళి సంవత్సరం మొత్తంలో చాలా గుహ్యమైనది. బాబా ఎలాంటి పవిత్రమైన స్వరూపం చూడాలనుకుంటున్నారు? నయనాలలో ఏ రకమైన పవిత్రత ఉండాలి? మస్తకంలో ఏ రకమైన పవిత్రత ఉండాలి? మాటలు ఎలా ఉండాలి? కర్మల్లో ఎలాంటి నమ్రత ఉండాలి? అలా పవిత్రత యొక్క చిత్రాన్ని గీశారు బాబా. ఇలాంటి విషయాలు నోట్ చేసుకోవాలి. ఇంకా ఈ సంవత్సరం సూక్ష్మ సేవ కోసం చాలా గుహ్యమైన విషయాలు చెప్పారు, వాటిని కూడా నోట్ చేసుకోండి. అందులో ఈరోజటి స్లోగన్ కూడా ఉంది మురళిలోని, చాలా మంచి పాయింట్, అన్నిటికంటే మంచి పాయింట్ అది. బాబా దగ్గర స్థితులై ఒకవేళ వైబ్రేషన్స్ ఇచ్చేటువంటి సేవ చేస్తే కొంత సమయంలోనే అనేక జన్మల ప్రారంభం జమ అవుతుంది. నేను ఎప్పుడైతే ఇలాంటి విషయాలు వింటానో మీకు గుర్తే ఉండి ఉంటుంది, బాబా ఈ విషయం కూడా చెప్పారు, బ్రహ్మ బాబా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు, ఆ యొక్క శబ్దాన్ని వినండి, ఆ పిలుపు వినండి, రండి ఫరిష్టాలుగా అయ్యి ఎగిరి రండి. నేను ఎప్పుడైతే ఇలాంటి విషయాలు వింటానో నా యొక్క అనుభవాన్ని వినిపిస్తాను. చాలా సమయం నుండి నాకు ఈ అనుభూతి జరుగుతూ ఉంది. బాబా యొక్క విషయాలు ఎప్పుడైతే చాలా పెద్దవి, లోతైనవి, గొప్ప గొప్ప విషయాలు వింటామో ప్రేరణ వస్తూ ఉంటుంది, అసలు మనం ఎంత గొప్ప గొప్ప కార్యాలు చెయ్యాలి. కాబట్టి మనం మన సమయాన్ని, సంకల్ప శక్తిని చిన్న చిన్న విషయాలలో మునిగిపోయి ఉండకూడదు. మనుషుల యొక్క చాలా సమయం నష్టమవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం మౌనంలో ఉంటామో. కొందరు సేవలలో మౌనం ఉంచుకుంటారు, స్పష్టంగా అనుభూతి కలుగుతూ ఉండొచ్చు. మనం మౌనంగా ఉండనప్పుడు మన సమయం ఎంత వృధాగా పోతూ ఉంటుందో, అసలు దాన్ని వేస్ట్ అని కూడా మనం అనుకోం, అర్థమే కాదు. మనం చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ప్రపంచమంతా మనల్ని చూస్తూ ఉంది, మనకు తెలుస్తుంది ప్రపంచమంతా మన వైపు ఏ రకంగా చూస్తుంది అని. ఒకవేళ మనలో ఆత్మిక శక్తులు నిండనట్లయితే మనం ఎంతో వెనకబడిపోయి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
జైసే అబ్ హమారే ద్వార్ పర్ మన్ లో 100 లోగ్ ఆ జాయే, బహుత్ దుఖీ హోం, హమ్ జానతే హై లోగో కా దుఖ్ కైసా హోతా హై, ఐసా దుఖ్ कि वो उस दुख से निकल न पा रहे हो, हमने देखा है लोगों के चित्र देखे हैं केवल.
ఇప్పుడు ఒకవేళ మన ద్వారం వద్దకు చాలా దుఃఖితులుగా వచ్చారు మన ద్వారం ముందు, మనకు తెలుసు ఎలా ఉంటుంది అని. వాళ్ళు వాళ్ళ దుఃఖం నుండి బయటికి రాలేకపోతూ ఉన్నారు. కేవలం అలా చిత్రం చూడండి. అప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది, రాజస్థాన్ లో కూడా ఎంతో మంది పోట్లాటల్లో చనిపోయారు. ఒక తల్లిదండ్రి యొక్క దృశ్యాన్ని నేను ఆ సమయంలో చూశాను. పూర్తిగా ఉదాసీనంగా ఉన్నటువంటి ఆ ముఖము, వాళ్ళకి ఇద్దరే పిల్లలు, డెడ్ బాడీ కూడా దొరకలేదు. ఇంకా ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరు ఉదాసీనంగా కూర్చొని ఉన్నారు. వాళ్ళకి అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు, ఆ బాధ నుండి బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల ప్రయత్నం తర్వాత కూడా వారిని ఆ ఉదాసీనత నుండి, ఆ బాధ నుండి బయటికి తేలేకపోయారు. వాళ్ళు తినలేరు, పడుకోలేరు, వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు. అసలు పూర్తిగా ఆలోచనలు కూడా ఆగిపోయినట్టే ఒక రకంగా. ఇతరుల శబ్దాలు కూడా వాళ్ళపైన ప్రభావం చూపట్లేదు. ఇలాంటి సంఘటనలు ఈ ప్రపంచంలో లెక్క పెట్టలేనన్నీ ఉంటాయి, ఇంకా లెక్కించనన్నీ ఉంటాయి. మరి ఇలాంటి ఆత్మలు మన ద్వారం వద్దకు వస్తారు, ఇలాంటి ఆత్మలు వస్తాయి మన ద్వారం వద్దకు, మన దృష్టినిచ్చి రెండు మాటలు మాట్లాడి, వైబ్రేషన్స్ ఇచ్చి ఆ ఆత్మలని డిప్రెషన్లో నుండి బయటికి తీసుకొచ్చి శాంతిని ఇవ్వగలుగుతారా? నా దగ్గరికి ఇలాంటి వ్యక్తులు వస్తూనే ఉంటారు. సంవత్సరానికి 10-15 మంది ఇలాంటి వాళ్ళు వస్తారు. మన నుండి కోరుకుంటూ ఉంటారు, మమ్మల్ని ముక్తులను చేయండి అని మన ముందు కూర్చుంటారు. మా కోసం ఏదైనా చెయ్యండి అంటారు. కొన్ని కేసెస్లో సంభవం అవుతుంది, కొన్ని కేసెస్లో సంభవం కాదు. ఇక ముందు ముందు వెళ్తే 1000, ఇంకా ముందు వెళ్తే 100,000. ఆత్మలు వస్తాయి మన ముందు. మరి మనం ఈశ్వరీయ శక్తులతో నింపుతామా వారిని? మన దృష్టితో, సంకల్పంతో వారికి ముక్తినివ్వగలగాలి. ఎంతో భయంకరమైనటువంటి దృశ్యాలు మన ముందొచ్చే ఉన్నాయి. ఆ సమయంలో మనం అంతర్ముఖులై సమయాన్ని మరియు సంకల్పశక్తిని సఫలం చేసుకోవాలి. యోగాభ్యాసం కోసం ఎన్నో విషయాలు మన ముందున్నాయి. ఈ సంవత్సరం యొక్క మురళిలో బాబా యొక్క ఒక విషయం చాలా బాగుంది. బాబా యొక్క శబ్దాలు చాలా సుందరంగా ఉన్నాయి. 2 బాబా యొక్క మహావాక్యాలు గుర్తుకు తెప్పిస్తాను. బాబా అన్నారు, మీ ముఖం ఎప్పుడు వికసించి ఉండాలి. ఏది ఏమైనా నేను ఏ విషయం మీకు వినిపిస్తున్నాను అంటే దాని గురించి నాకు చాలా ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి. అభ్యాసము, ఆలోచనలు 2. ఏదేమైనా తినడానికి దొరకకపోయినా, ఏది జరిగినా, ఎవరైనా నిందించినా, గ్లాని చేసినా, మన ముఖం ఎప్పుడు వికసించి ఉండాలి. నిందించేవాళ్ళు నిందిస్తూ అలసిపోవాలి. కానీ మీ ముఖంలో ఏ ఒక్క రేఖ కూడా ఉదాసీనత రేఖ రావద్దు. ఎంత గొప్ప విషయం ఇది! బాబా అన్నారు, మనుషుల యొక్క అలజడి అయినా సరే, ప్రకృతి యొక్క అలజడి కావచ్చు, సేఫ్టీ యొక్క సాధనము ఆ సమయంలో ఒక్క సెకండ్లో విదేహీ స్థితి. నోట్ చేసుకునే విషయం ఇది. నోట్ చేసుకోవడము అంటే ప్రాక్టీస్లో నేచురల్గా తెచ్చేటువంటి విషయం. రాబోయేటువంటి సమయంలో మనుషుల యొక్క అలజడి ఉంటుంది, ప్రకృతి యొక్క అలజడి ఉంటుంది. ఆ సమయంలో సేఫ్టీ సాధనం, ఒక్క సెకండ్లో మనం ఈ ఫీలింగ్లో వచ్చేయాలి, నేను ఆత్మను, ఈ దేహంలో ఉన్నప్పటికీ కూడా అతీతంగా ఉన్నాను. 6 నెలల నుండి బాబా మురళీలలో ఇదే విషయం చెప్తూ వచ్చారు. బాబా ఈ శరీరంలో ఎలా ఉంటారు అంటే, ఈ శరీరంలో అసలు లేనట్లే. బాబా ఈ ప్రపంచంలో ఎలా ఉంటారు అంటే, ఈ ప్రపంచంలో అసలు లేనట్లే. అందరూ అనుకున్నారు ఇవి శివబాబా యొక్క మాటలు అని. నేను ఈ శరీరంలో ఉన్నాను కానీ లేనట్లే ఉన్నాను అని. కానీ అవి బ్రహ్మబాబా యొక్క అంతిమ స్థితి యొక్క అనుభూతులు. శరీరంలో ఉన్నప్పటికీ బాబా విదేహీ స్థితిని పొంది ఉన్నారు. ప్రపంచంలో ఉన్నా ప్రపంచంలో లేనట్లుగానే ఉన్నారు. ప్రపంచంతో ఏమీ ఇచ్చిపుచ్చుకునేది ఏమీ లేదు. అందరం విదేహీ స్థితి వైపు వెళ్దాం. ఇప్పుడు 5 నిమిషాల కోసం మనం ఈ అభ్యాసం చేద్దాం. ఈ అభ్యాసం పవిత్రతకు సంబంధించింది. రోజు మనం చెయ్యాలి ఇది. మనం మన యొక్క ప్రతి కర్మేంద్రియాన్ని శీతలంగా తయారు చేసుకోవాలి. వీటికి పవిత్రమైన వైబ్రేషన్స్ ఇచ్చి నశలో ఉండాలి. మన చేతనను బ్రుకుటి మధ్యలోకి తీసుకువెళ్దాం. నేను ఆత్మను, పరం పవిత్రమైన ఆత్మను, నా నుండి నలువైపులా పవిత్రత యొక్క తేజోమయమైన కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. ముందు మనం ఈ అభ్యాసం చేద్దాం. నా నుండి ఎంతో తేజమైనటువంటి కిరణాలు వ్యాపిస్తూ ఉన్నాయి. తెలుపు వర్ణంలో ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో వ్యాపిస్తూ ఉన్నాయి. మొత్తం ఈ ప్రపంచాన్నంతా చుట్టుముట్టేశాయి కిరణాలు. కేవలం మన నుండి వెలువడే తెలుపు పవిత్రతా వర్ణం యొక్క కిరణాలు మొత్తం వ్యాపిస్తూ ఉన్నాయి. మన శరీరం నుండి వెలువడుతూ కింద భూమికి ఆనుతూ ఉన్నాయి. భూమిలో ప్రవేశిస్తూ ఉన్నాయి. బాబా నుండి వస్తున్నాయి. ఆత్మలైన మన నుండి, ఆత్మనైన నా నుండి నలువైపులా వ్యాపిస్తూ ఉన్నాయి. మొత్తం శరీరంలో వ్యాపిస్తూ ఉన్నాయి. ఈ శరీరమంతా వ్యాపించి పాదాల నుండి వెలువడుతూ భూమిలో వ్యాపిస్తూ ఉన్నాయి. 5 నిమిషాల కోసం ఇదే సంకల్పంలో స్వయాన్ని ఏకాగ్రం చేద్దాం. అందరూ సాధన మార్గంలో ఉన్నారు. మనకి బాబా రాజ్యోగం యొక్క సాధన నేర్పించారు. రకరకాల విధానాలతో నేర్పించారు. మనం సర్వశక్తివంతుడితో యోగం చేస్తాం. అప్పుడు మన పాపాలు నష్టమవుతూ ఉంటాయి. రాజ్యోగం యొక్క లక్ష్యము ఆత్మ సంపూర్ణ పావనంగా కావటం. పాపాలు నష్టం చేసుకోవటం, ఆత్మను సంపూర్ణ పావనంగా తయారు చేయటం, ఈ రెండిటికి చాలా లోతైన సంబంధం ఉంది. అందుకే బాబా తన యొక్క మురళీలలో చెప్పారు. బాబా అన్నారు, మీరు కామ వికారంతోనే ఎక్కువ పాపాలు చేశారు. అన్నిటికంటే పెద్ద పాపం కామమే. రెండవది క్రోధం. ఎందుకంటే దీంతో ఆత్మ యొక్క శక్తి చాలా ఫాస్ట్గా నష్టమవుతూ ఉంటుంది. కాబట్టి మనం మన సాధనల ద్వారా మన ఆంతరిక పవిత్రతా బలాన్ని పెంచుకోవాలి. మనమంతా సంపూర్ణ పావనంగా అవుతాం. ఈ విషయం మనకు స్పష్టత ఉండాలి. బాబా యొక్క మురళీలలో సాకారంగా వస్తూ ఉంటుంది. సాకార్ మురళీల యొక్క విశేషత ఒకటి చాలా గొప్పది. షూ బాబా జ్ఞానమిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టం చేశారు. ఏదీ దాచలేదు, ఏదీ తికమక పెట్టలేదు. స్పష్టంగా చెప్పేశారు, 8 ఆత్మలే సంపూర్ణ పావనంగా ఉంటారు. కేవలం 8 ఆత్మలకే సివిలై ఉంటుంది, పవిత్ర దృష్టి ఉంటుంది. ఇక మిగతా ఆత్మలన్నిటికీ ఎక్కడో అక్కడ కొంత గొప్ప వికారి దృష్టి ఉంటుంది. ఈ విషయాలు వింటూ మనం ఇలా ఆలోచించకూడదు, సంపూర్ణ పవిత్రత మనందరికీ కాదు అని. అన్ని ఆత్మల కోసం ఒక విశేషమైన రహస్యం ఇది. ఎంతోమందికి తెలుసు ఈ విషయం, కానీ కొందరు బీకేస్ కూడా దీని గురించి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, కొందరికి తెలియదు. ఆత్మలు ఎప్పుడైతే తన యొక్క వాస్తవిక రూపంలో పరంధామంలో ఉన్నాయో, మనందరి యొక్క శక్తి, పవిత్రత, పవిత్రత యొక్క డిగ్రీ వేరువేరు. శివబాబా అందులో 100% 100 డిగ్రీ, బ్రహ్మ 99, మమ్మ 98, అలా అష్టరత్నాలు 95 96, అలా. ఆ తర్వాత విజయీ రత్నాలు. వీళ్ళందరి యొక్క సంపూర్ణత యొక్క డిగ్రీస్ వేరువేరు. వారిలో అంత ప్యూరిటీ ఉంటుంది. అందరూ సంపూర్ణ పావనంగా కావాలి, కానీ కొందరి ప్యూరిటీ కొంత అయితే కొందరి ప్యూరిటీ మరికొంత వేరువేరుగా ఉంటుంది. ఒక రూమ్లో 10 బల్బులు వేసి ఉంటే వాట్స్ వేరు. కొన్ని 40 వాట్స్ ఉంటాయి, కొన్ని 50 వాట్స్ ఉంటాయి, అలా శక్తి వేరు, కొన్ని 0 కూడా. అన్నీ వెలుగుతాయి, కానీ వెలగటం మాత్రం, ఆ లైట్ యొక్క ప్రభావం మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఎంత దూరం వరకు ప్రకాశాన్ని వ్యాపిస్తున్నాయి ఇవన్నీ మనకు తెలుసు. సూర్యుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు, మొత్తం ప్రపంచానికి కూడా వెలుగునివ్వగలుగుతాడు. చంద్రుడు వెలుగుతూ ఉంటాడు రాత్రి అంతా, మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తాడు. కానీ బల్బు వెలిగించండి, అది కొంత దూరం వరకే తన యొక్క వెలుగును వ్యాపింపగలుగుతుంది, వ్యాపింపజేయగలుగుతుంది. మనమంతా సంపూర్ణంగా పావనంగా అయ్యేదే ఉంది, కానీ కొందరి ప్యూరిటీ, కొందరి పవిత్రత మొత్తం ప్రపంచానికి వెలుగునిస్తుంది, కానీ కొందరి ప్యూరిటీ కేవలం తన వరకే ఉంటుంది. కొందరి ప్యూరిటీ మొత్తం ప్రకృతిని పావనంగా చేస్తుంది, కొందరి పవిత్రత కేవలం తమ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని మాత్రమే పవిత్రంగా చేయగలుగుతుంది. కాబట్టి మనం స్వయాన్ని సంపూర్ణంగా తయారు చేసుకునే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇది తెలుసుకోవాలి, గుర్తించాలి. ఈసారి బాబా చెప్పారు, పవిత్రతలో ఏ కొంచెం లోపమున్నా యోగం శక్తిశాలిగా ఉండదు అని. గుర్తుండే ఉంటుంది మీ అందరికీ. పవిత్రత పునాది. బాబా ఎప్పుడు వినిపిస్తూనే వచ్చారు. మనం మన యొక్క పవిత్రతని రకరకాల పద్ధతుల్లో సంపూర్ణంగా చేసుకోవాలి. కొన్ని అభ్యాసాలు పాజిటివ్గా ఉంటే, కొన్ని అభ్యాసాలు నెగటివ్గా కూడా ఉంటాయి. మనం మన యొక్క భావనలను శ్రేష్టంగా చేసుకోవాలి. సంపూర్ణ పవిత్రత యొక్క మ్యాప్ బాబా గీశారు. అందులో ఒక ముఖ్యమైన విషయం, అందరి కోసం శ్రేష్ట భావనలు ఉండటం. ముందు మనలో ఉన్నటువంటి వ్యర్థాన్ని సమాప్తం చేయాలి. శ్రేష్టమైన స్థితి అంటే మహోన్నతమైన సంకల్పాలలో స్థితులై ఉండటం. వ్యర్థ సంకల్పాలకు కూడా అతీతంగా ఉండటం, సాధారణ సంకల్పాలకు కూడా అతీతంగా ఉండటం. మనం మనుషుల వైపు నుండి బుద్ధిని తొలగిస్తూ వెళ్ళిపోవాలి. సహజమేమీ కాదు. మనకి తెలుసు, ఎంతోమంది యొక్క బుద్ధి యోగం వ్యక్తులతో కానీ, వారి యొక్క చేసేటువంటి పనులతో, వారు చేసేటువంటి పనులతో కానీ జోడింపబడి ఉంటుంది. ఒక బుద్ధి యోగమేమో ఆకర్షణ కారణంగా, అటాచ్మెంట్ కారణంగా ఉంటుంది. ఇంకొక రకమైన బుద్ధి యోగం ఏదో రకమైనటువంటి సంఘర్షణ కారణంగా ఉంటుంది. రెండు అపవిత్రతనే. ఒకవేళ ఎవరితో అయినా సంఘర్షణ జరిగితే వారి వైపే మన బుద్ధి యోగం ఉంటుంది. వారి వైపే సంకల్పాలు నడుస్తాయి. ఇది అటాచ్మెంట్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి. అటాచ్మెంట్లో మనిషి యొక్క శక్తి నిదానంగా నష్టమవుతుంది. కానీ ఎప్పుడైతే ఘర్షణలోకి వస్తామో చాలా ఫాస్ట్గా శక్తి నష్టమవుతుంది. బాబా ఆత్మిక భావం పెట్టుకోమంటారు. ఇది మనకి చాలా గొప్ప సాధన. యోగం కోసం కానీ, పవిత్రత కోసం కానీ సంపూర్ణ పవిత్రత యొక్క పరిభాష ఆత్మ సంపూర్ణంగా తన ఆత్మిక భావంలో స్థితులై ఉంటుంది. ఇతరులను చూస్తూ ఉన్న ఆత్మిక వృత్తిలో ఉండాలి. మన ముందు అనేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనల్ని స్ట్రిక్ట్ చేస్తారు. చర్చలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ ప్రతిబంధనాలన్నిటితో పవిత్రతలో ఏదో కొంత సహయోగమైతే లభించవచ్చు. కానీ పవిత్రత యొక్క ఆనందాన్ని మనం పొందలేం. ఈ బంధనాలు మా కోసం ఉండొద్దు అని అనము. వదిలేసేది లేదు. బ్రహ్మచర్యం కోసం బంధనాలు కూడా చాలా అవసరం. చిన్న కథ వినిపిస్తాను. సుఖదేవుడు ఎంతో ప్రసిద్ధమైనటువంటి వ్యాసుని పుత్రుడు. వ్యాసుడు సుఖదేవుడికి నేర్పిస్తాడు, బ్రహ్మచారులు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు అని. ఎందుకలా అన్నారు? అసలు బ్రహ్మచర్యము అంటే ఒంటరిగానే ఉండాలి, ఎవరిని చూడకూడదు. అప్పుడు బ్రహ్మచర్యం యొక్క శక్తి పెరుగుతుంది అని అంటాడు. అప్పుడు వ్యాసుడు స్వయంగా నారీ రూపాన్ని ధరించి వస్తాడు. చాలా చల్లటి గాలులు వీస్తున్నాయి. సుఖదేవుడు ఋషి, తన యొక్క హృదయం ప్రేమతో నిండి ఉంది, దయతో నిండి ఉంది. అప్పుడు సుఖదేవుడు అంటాడు ఆ మాతాజీని, బయట మరీ చల్లగాలులు వస్తున్నాయి, మంచిది కాదు, రండి కుటీరంలో కూర్చోండి అని అంటాడు. మీకు చాలా చల్లగా అనిపిస్తే రండి లోపలికి రండి అని అంటాడు, కుటీరం లోపలికి రండి అని అంటాడు. అప్పుడు తను అంటుంది, నాకు ఈ శరీరం అంతా చాలా నొప్పిగా ఉంది అని. సుఖదేవుడు ఋషి, చాలా పవిత్రమైనవాడు. ఆయనకి అసలు అపవిత్రత యొక్క ఆలోచననే లేదు. అంటాడు, నా కాళ్ళు చేతులు నొక్కమని ఆ స్త్రీ అంటుంది. అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి వ్యాసుడు. అందుకే అంటారు బ్రహ్మచారులు ఒంటరిగా ఉండకూడదు అని. మనం మాట్లాడాలి, మర్యాదపూర్వకంగా మాట్లాడాలి, మర్యాదలు చెయ్యాలి. మన యొక్క అటాచ్మెంట్ని అసలు ప్రత్యక్షమే కానివ్వకూడదు, ఇమర్జే కానివ్వకూడదు. అలా ఉండకూడదు, అణిచిపెట్టకూడదు. మన పవిత్రత నేచురల్గా ఉండాలి. మనం 84 జన్మల యొక్క యాత్ర చేస్తూ ఉండాలి. రోజు ఒక్కసారైనా చాలా లోతుగా, చాలా గుహ్యతలోకి వెళ్ళండి, స్వదర్శన చక్రాన్ని తిప్పండి. ఇలా ఆలోచించండి, నేను ఆత్మను అప్పుడప్పుడు పురుష శరీరాన్ని ధరించాను, కొన్నిసార్లు స్త్రీ శరీరాన్ని ధరించాను. మనం మన యొక్క 84 జన్మలను ఎదుట తెచ్చుకోవాలి. ఇలా ఫీల్ అవ్వాలి, ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్తుంది, రెండవది విడిచిపెట్టి మూడో శరీరాన్ని ధరిస్తూ ఉంది. నేను ఆత్మను ఫీమేల్ శరీరంలో ఉన్నాను, స్త్రీ శరీరంలో ఉన్నాను. అప్పుడు పురుష శరీరం పట్ల ఉన్నటువంటి ఆకర్షణ సమాప్తమైపోతూ ఉంటుంది. అప్పుడు ఏ సుందరతనైనా సరే, ఏ సౌందర్యమైనా మీకు చప్పచప్పగా అనిపిస్తూ ఉంటుంది. మాటి మాటికి దీనిని సూక్ష్మతలోకి వెళ్ళి అభ్యాసం చేయవలసి ఉంటుంది. సాధన లేకుండా కేవలం సిద్ధాంతాలు, మర్యాదలతో లేక బంధనాలతో మనం సంపూర్ణంగా పావనంగా కాలేం. అప్పుడప్పుడు మనలోని ఈ పవిత్రత మనకొక భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఇంట్లో ఉన్నటువంటి కన్యలకు నేర్పిస్తూ ఉంటారు, ఎక్కడికెళ్ళొద్దును, ఇక ఒంటరిగా ఎక్కడికైనా వెళ్తే తన మనసులో భయం కలుగుతూ ఉంటుంది. బజారుకి వెళ్ళినా, బజారుకు వెళ్ళినా ఏదైనా కొనుక్కురావడానికి అయినా భయమే కలుగుతుంది. మనకు మనలో భయం ఉంచుకోకూడదు, ఇతరులను భయపెట్టకూడదు. స్ట్రాంగ్ గా ఉండాలి, ఇతరులను కూడా అలా గట్టిగా చెయ్యాలి, స్ట్రాంగ్ గా చెయ్యాలి. అసురుల మధ్యలో ఉన్నప్పటికీ మొత్తం మనుష్య మాత్రులందరి మధ్యలోకి వెళ్ళినా, పూర్తిగా చెడు వాతావరణంలోకి వెళ్ళినా, నలువైపుల పూర్తిగా చెడే ఉంది. అయినా ఎవ్వరి యొక్క అపవిత్రత మనల్ని టచ్ చేయకూడదు. అలాంటి స్థితి వైపు మనం వెళ్ళాలి. భయపడకూడదు, చూడొద్దు, చూస్తే ఇంకేదో అయిపోతుందని. ఏమీ జరిగేది లేదు. స్వయాన్ని స్వయం చాలా స్ట్రాంగ్ గా తయారు చేసుకోవాలి. మన సాధన ద్వారా మనం భయపడకూడదు, స్వయాన్ని ఇతరులను శక్తిశాలిగా తయారు చేయాలి. దీని గురించి కొన్ని స్థూలమైన విషయాలు తెలుసుకోవాలి, చాలా అవసరం అవి. మన శరీరంలో భోజనంతో రక్తం తయారవుతూ ఉంటుంది. ఇవి నిరంతరంగా తయారవుతూ ఉంది. మన శరీరంలో చాలా ఇంప్యూరిటీ ఉంది. మన తల్లిదండ్రుల్లో ఎంతైతే అపవిత్రత ఉందో దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం బాల్యం నుండి ఎలాంటి జీవితాన్ని గడుపుతూ వచ్చాం, ఏం చదివాం, ఏం చూశాం, చక్రాల యొక్క వర్ణన కూడా జరుగుతూ ఉంటుంది కదా. శరీరంలోని చక్రాలు, వాటిని గ్లాండ్స్ అంటారు, గ్రంథులు. వేరుగా కాదు, వేరుగా ఏమీ లేవు, 8 గ్రంథులు. కొన్ని స్థూలమైనటువంటి విషయాలపైన కూడా అటెన్షన్ ఇవ్వాలి. ఈ ప్యూరిటీ విషయంలో ఇది చాలా అవసరం. మనుషుల గురించి తెలుసుకోవడంలో మన శరీరంలో భోజనం తీసుకున్నప్పుడు రసాయనాలు తయారవుతూ ఉంటాయి, వీర్యం తయారవుతూ ఉంటుంది, రక్తం తయారవుతూ ఉంటుంది. ఈ వీర్యం నిరంతరంగా తయారవుతూ ఉంది. ఇందులో చాలా ఇంప్యూరిటీ ఉంది. శరీరంలో కూడా చాలా అపవిత్రత ఉంది. ఒక రకమైనటువంటి అపవిత్రత మన తల్లిదండ్రుల్లో ఎంతైతే అపవిత్రత ఉంది దానిపైన ఆధారపడి ఉంటుంది. మనం బాల్యం నుండి ఎలాంటి జీవితాన్ని గడిపాము, మన సాంగత్యం యొక్క ప్రభావం, ఏది చూశాం, ఏది చదివాం, ఈ వీర్యంవి 2 గతులు, విధానాలు. ఒకటి, ఇది ఒకవైపు చేరుతూ ఉంటుంది నిరంతరం. గోనాల్ గ్లాండ్లో, దీన్ని శాస్త్రాలలో మూలాధార చక్రము అంటారు. ముఖ్యంగా 7 చక్రాల యొక్క వర్ణన జరుగుతూ ఉంటుంది. దాన్ని మెడికల్ సైన్సెస్లలో గ్లాండ్స్ అంటారు. అది వేరేం కాదు, 8 గ్రంథులు 7 చక్రాల ముందే లెక్కించడం జరిగింది. మూలాధార చక్రంలో వీర్యం కూడుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే నిండిపోతుందో వీర్యం యొక్క గతి పైకి వెళ్తూ ఉంటుంది. మూలాధార చక్రంలో వీర్యం కూడుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే నిండిపోతుందో వీర్యం యొక్క గతి పైకి వెళ్తూ ఉంటుంది. ఇక ఇతర గ్రంథాలన్నీ దాన్నంతా లాగుతూ ఉంటాయి, గ్రహిస్తూ ఉంటాయి. అలా సూక్ష్మంగా అవుతూ బ్రెయిన్ వరకు చేరుకుంటుంది. ఇది శరీరానికి శక్తి, బ్రెయిన్కి కూడా శక్తి. ఇప్పుడు ఏదైతే మూలాధార చక్రంలో వీర్యం కూడుతూ ఉందో, కొందరిది భోగ విలాసాలలో ఈ వీర్యం నష్టమవుతూ ఉంటుంది. ఎంతగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అంటే, పైకి వెళ్లేటువంటి వీర్యంని పైకి వెళ్ళనివ్వదు, కిందికి వచ్చేస్తూ ఉంటుంది. దాని యొక్క గతి కిందికి వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి వికారీలు యోగం చేయలేరు. వారి శరీరం కూడా నిదానంగా క్షీణిస్తూ ఉంటుంది. వికారీగా అయిపోతే 50 సంవత్సరాలలోనే వృద్ధుడిగా అయిపోతూ ఉంటారు. వారిలో చింతన శక్తి ఉండదు, రోగ నిరోధక శక్తి కూడా ఉండదు. మనమంతా పవిత్రంగా ఎవరిమైతే ఉన్నామో, వీర్యం మూలాధార చక్రంలో నిండిన తర్వాత అది నష్టం జరగట్లేదు. అంతేకాకుండా దీని యొక్క గతి పైకి వెళ్తూ ఉంటుంది. ఇది మనకు చాలా అవసరం. ఎవరైతే తమ పవిత్రతను బాగు చేసుకోవాలో, సరిగ్గా చేసుకోవాలో, ఎవరైతే తన పవిత్రతను పెంచుకోవాలనుందో, పవిత్రతను స్వాభావికంగా చేసుకోవడం కోసం మనమంతా విశేష రూపంలో కుమారులు. 1 హార్డ్ వర్క్ చేయాలి, 2 మంచి చింతన చేయాలి. ఎవరి వద్ద అయితే ఈ రెండూ ఉండవో వారికి ప్రాబ్లం కలుగుతూ ఉంటుంది. అనేక వైపుల అపవిత్రత వైపు దృష్టి వృత్తి వెళ్తూ ఉంటాయి. శరీరంలో ఎక్కువగా వీర్యం ఉన్నట్లయితే శరీరం వైపు ఆకర్షితం చేస్తూ ఉంటుంది. అది అవి శరీరం వైపు